He may not go up to Mandara. You imagine, okay, retired High Court Judge garu oka maata annaru. నాకు కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలో చెబుతాడు ఏమిటండి? ఒకసారి ఆయన చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నట్టుగా కనిపిస్తుంది భగవద్గీతలో. చెప్పిన మాటలు మళ్ళీ చెబుతూ ఇంటికెళ్ళని ఒక హైకోర్టు జడ్జి గారు భగవద్గీత గురించి అన్నారు. భగవద్గీత నాకు చదవాలనిపిస్తుంది కానీ చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నాడు అనిపిస్తుంది అని జడ్జి గారు చెప్పాడు. కృష్ణుడు దేవుడు అనుకోండి, మీరు జడ్జి గారా? మరి మీరు జడ్జి ఉద్యోగం చేశారు కదా, అంటే చెప్పిన మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అదే ఉదాహరణ చెప్పుడు ఉదాహరణ మారుస్తాడు, ప్రజెంటేషన్ మారుస్తాడు. కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మన మెదడుకు పట్టడం కోసం భగవంతుడు చెప్తున్నాడు. ఆయనకు చెప్పిన విషయం ఇంకోసారి మనం చెబుతున్నామన్న సంగతి తెలియని వాడు ఏం కాదు దేవుడు. అయితే అది ప్రజెంటేషన్ మారుస్తాడు, ఉదాహరణ మారుస్తాడు, సందర్భాన్ని బట్టి మళ్ళీ చెబుతున్నాడు. కానీ అంటే ఆయన చెప్పిన మాట ఎక్కడైనా ఇంకోసారి చెప్పినట్టు ఉంటే మీకు అది చాలా ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోండి. అంతేగాని దేవుడు మళ్ళీ చెప్పిందే చెప్పాడని మీరు అనుకోవద్దు. ఆ చెప్పింది మళ్ళీ చెప్పి ఎక్కడైనా ఉందని చెప్పినట్టుగా మీకు కనిపిస్తే అది మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు తీసుకుని దాన్ని మననం చేసుకోండి అని జడ్జి గారికి నేను చెప్పాను. అది చేత మీరు దేవుడు చెప్పింది ఆ ఇంటికి చెప్పాడు, ఇంకోసారి చెప్తున్నాడు, మన మెలకు కోసం చెప్తున్నాడు, జాగ్రత్త కోసం చెప్తున్నాడు. అది ఎందుకో చెప్పుకుంటాడు, రెండోసారి చెప్పు, రెండోసారి చెబుతున్నామన్న సంగతి తెలియకుండా చెప్పటం లేదైనా. ఆయన మళ్ళీ మనకు అవగాహన ఆ పాయింట్లో ఏదో విశేషం ఉంటుంది, ఆ విశేషం మనకి మెదడుకు పట్టించడం కోసం చెప్తున్నాడు. అది మనకు మెదడుకు పట్టడం లేదన్న బాధ మనకు లేదు సరి కదా. ఆయన రెండోసారి చెప్పాడని మనం అనుకుంటున్నాం, కానీ ఈసారి చెప్పినా మన మెదడుకు పట్టడం లేదన్న సంగతి మనకు గుర్తింపు రావటం లేదని నేను చెప్పాను ఆ జడ్జి గారికి. మనకి చిన్నప్పటి నుంచి తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చిన మొదలు స్మశానానికి వెళ్ళే యాత్ర వరకు మనకి అంచే రూపబుద్ధి ఒకటి విడిచిపెట్టడం లేదు. రూపబుద్ధి నామబుద్ధి, మరి ఏ జన్మలో ఈ వల్ల పడ్డామా కానీ ఇది మటుకు మనం విడిచిపెట్టడం లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆత్మజ్ఞానం చేయమంటే చేయలేకపోతున్నాం మనం. ఇంచేదో దానికి రూపం లేదు, నామం లేదు. అంచేత మనకి ఈ విగ్రహాలు ఎందుకు పెట్టారంటే ఏదో రూపం నామం పెడితే దాన్ని బట్టుకుని మన బుద్ధి వేలాడుతూ ఉంటుంది. అంటే అహంకారానికి దానికి సపోర్ట్ ఉండాలి. అహంకారానికి సపోర్ట్ లేకపోతే దాన్ని ధ్యానం చేయలేదు. అంచేత భగవంతుడు కృష్ణుడు కూడా ఏమీ చెప్పాడంటే నేను కృష్ణుడు నేను, రాముడు నేను, కుమారస్వాము నేను, శంకరుడు నేను అని చెప్పాడు. అంటే ఇందులో దీని అర్థం ఏంటంటే అన్నీ ఆయనే. ఆయన రూపంలో మీకు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని మీరు అవిరళంగా అన్బ్రోకెన్గా మీరు నిరంతరం చింతిస్తూ ఉంటే, అంటే రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏక వస్తువుని చింతించటం వల్ల మనస్సు నశిస్తుంది. ఒకే వస్తువుని చింతించగా చింతించగా మనస్సు నశిస్తుంది. ఒకే చోట నీళ్ళు తగ్గుతుంటే నీళ్లు పడతాయి, అంతేకాని అక్కడో గడ్డపారే అక్కడో గడ్డపారేస్తే నీళ్లు పడవు. ఒకే చోట మనం గడ్డపారేస్తే నీళ్లు పడతాయి. అలాగే ఏదో ఒక ఇష్టదేవతను మీరు తీసుకుని నిరంతరము చింతించటం వల్ల, అది నిరంతరము చింతించటం వల్ల మనస్సు నశిస్తుంది. అది నేను అనేది ఒక తలంపు. ఆ నేను అనే తలంపు దానికి వచ్చి ఇతర తలంపులు కలిపి మనస్సు అవుతుంది. మనకి ఏదైతే మనకి మనస్సే నేనుగా వ్యక్తం అవుతాను. డైరెక్ట్గా నువ్వు ఆత్మని చింతించలేకపోయినా ఆత్మని చింతించగలిగితే చింతించండి. ఆత్మని కనుక మీరు చింతించలేకపోతే ఏదో ఒక రూపాన్ని అవతార పురుషుణ్ణి కానీ ఒక మహాగురువుని కానీ ఒక మహాజ్ఞానిని కానీ మీరు చింతిస్తుంటే, అంటే తదేకంగా చింతిస్తుంటే, అది నిరంతరము చింతిస్తుంటే, అంటే నది ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో, అంటే నదీ ప్రవాహం దగ్గర మనం కూర్చుంటే ఆ నదీ ప్రవాహం మనం అంత చూడదు. దాని ప్రవాహమే ప్రవాహం, దాని వేగమే దాని వేగము. ఒక 5 నిమిషాలు ప్రవాహం ఆగమంటే అది ఆగదు. నదీ ప్రవాహం ఎలా ఉంటుందో మీ చింతన కూడా మీ ఇష్టదేవత నిరంతరము అలాగ చింతించటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనస్సు నశిస్తుంది అని. అప్పుడు మీకేం కలుగుతుంది? సమాధి స్థితి కలుగుతుందని. ధ్యానం చేయగా చేయగా మీకేం కలుగుతుంది అంటే సమాధి స్థితి కలుగుతుంది. ఇక్కడ ఏ విషయం ఏమిటంటే, అంటే ఉన్న వస్తువే సమాధి స్థితి, ఉన్న సత్యమే సమాధి స్థితి, ఎరుకే సమాధి స్థితి, ఎగ్జిస్టెన్సే సమాధి స్థితి. అంటే సమాధి స్థితి మనకి కలిగినప్పుడు, ఇప్పుడు మనం దేహం పోతే కంగారు పడతాం, దేహం చనిపోతే కంగారు పడతాం, ప్రపంచం కనిపించకపోతే కంగారు పడతాం. ఆ సమాధి స్థితి మనకి కలిగినప్పుడు దేహం కనిపించినప్పుడు ఎలా ఉంటాము, లోకం కనిపించినప్పుడు ఎలా ఉంటాము, దేహం కనిపించకపోయినా లోకం కనిపించకపోయినా అలాగే ఉంటాం. ఈ సమాధి స్థితి కలిగినప్పుడు దేహం ఉన్నా లేకపోయినా లోకం ఉన్నా లేకపోయినా నీకేం అనిపించదు, భేదం అనిపించదు. అది నేను ఉన్నా ఒకలాగా ఉంటావు లేకపోయినా ఒకలాగా ఉంటావు. ఎప్పుడు సమాధి స్థితి కలిగినప్పుడు అంటే నీవు ధ్యానం చేయగా చేయగా నీకు సమాధి స్థితి కలుగుతుంది అని ఆ జడ్జీ గారికి భగవాన్ వివరిస్తున్నారు. ఎప్పుడు ఇలాగ సాధనలు చెయ్యాలండి, ఇంక ఎంతకాలం సాధనలు చెయ్యాలి, ఈ సాధనలు ఏంటంటారు కొంతమంది. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, లోపలన్న ఆత్మ సాధన చేయదు, ఈ శరీరం కూడా సాధన చేయదు. ఈ స్తంభంతో ఈ శరీరం అంతే. సాధన ఎవడు చేస్తాడంటే జీవుడు చేస్తాడు, మనస్సు చేస్తుంది. అంచేత ఆ జీవుడు నశించే వరకు సాధన చెయ్యాలి. ఆ జీవుడు ఎంతవరకు సాధన చెయ్యాలంటే అహంభావం నశించే వరకు, జీవగుణాలు నశించే వరకు, జీవలక్షణాలు నశించే వరకు సాధన చెయ్యాలి. ఆ జీవలక్షణాలు నశించాక మీకు సాధన చేయటం, ఒకవేళ చేద్దామని ఉన్నా సాధన చేయటానికి ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీకు జీవలక్షణాలు నశించినాయో అప్పుడు సాధన చేసే పని ఏమి ఉండదు అసలు. అయితే జీవలక్షణాలు ఉన్నంతకాలం సాధన చేయకుండా ఉండలేదు. అంటే మనకి బ్రహ్మానుభవం కలిగాక సాధన చేయాలన్నా చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. అంటే ఏకత్వం, ఆ ఏకస్థితి మనం పొందుతాం. అంటే బ్రహ్మానుభవం కలగకముందు జీవలక్షణాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సాధన చేయకుండా ఉండలేము. అప్పుడు బ్రహ్మానుభవం కలిగాక సాధన చేయాలన్నా చేయలేము, ఇప్పుడు సాధన చేయకుండా ఉండలేము. ఇంకే సాధన చేసేవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సాధన చేసేవాడు ఉన్నంతకాలం వాడు నశించే వరకు సాధనలు జరగాలి. బ్రహ్మానుభవం కలిగాక సాధన చేసేవాడు ఒకడు మిగలడు. అప్పుడు సాధనతోటి మీకు పని లేదు. ఎవరికైతే జీవలక్షణాలు నశించినాయో, దేహబుద్ధి నశించిందో, ఆ జీవబుద్ధి నశించిందో, ఎవరికైతే అజ్ఞానం నశించిందో, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే దేహబుద్ధి నశించిన వెంటనే, అజ్ఞానం నశించిన వెంటనే వాడు కూడా పని చేస్తాడు. వాడి ప్రయత్నం లేకుండానే పని జరిగిపోతూ ఉంటుంది. వాడికి వర్క్ రెస్ట్ ఒకేసారి జరిగిపోతూ ఉంటాయి. అంటే వాడు ప్రత్యేకంగా నేను చేస్తున్నానని అనుకోడు. అంటే దేహ ప్రారంభాన్ని బట్టి ఆ ప్రారంభం బట్టి నడుస్తాను అనుకుంటాడు, కానీ కర్తృత్వం పెట్టుకోడు. అంటే అహంభావం ఎప్పుడైతే నశించిందో వాడు ఎప్పుడు శాంతిలోనే ఉంటాడు. ఆ దేహం పనిచేసినా శాంతిలో ఉంటాడు, దేహాన్ని పని లేకపోయినా శాంతిలోనే ఉంటాడు. అంటే ఏంటి, మనం చేసే పని వల్ల మనకు అశాంతి రావటం లేదు. ఈ పని నేను చేస్తున్నాననే తలంపు వల్ల మనకు అశాంతి వస్తుంది. దారుణిద్రలో ఉన్న స్థితి మెలకువలో ఉంది. ఆ స్థితిని మెలకువలో మనం ప్రయత్నం చేసి అది పట్టుకుంటే అదే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ఏమిటనుకో, ఆ టెక్నికల్ మాటలు చూసి, ఆ వేదాంత పరిభాష చూసి మీరు కంగారు పడకండి. ఆ గాఢనిద్రలో మనం ఉన్నాం, ఆ గాఢనిద్రలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం మెలకువలో కనుక పొందితే దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే ఆ సమాధి స్థితి ఎవడైతే పొందాడో వాడికి దేహంతో పని లేదు, లోకంతో పని లేదు. ఆత్మని కానీ ఈ ఇష్టదేవతను కానీ నిరంతరము చింతించటం వల్ల నీకు ఆ సమాధి స్థితి కలుగుతుంది. అది చివర స్థితి, అది పరమస్థితి. ఆ సమాధి స్థితి కలిగినప్పుడు శాంతి నిన్ను వరిస్తుంది, సుఖం నిన్ను వరిస్తుంది, అంటే నువ్వు సుఖీ అవుతావు అని ఆ జడ్జీ గారికి భగవాన్ చెబుతున్నారు. మీరు పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా ఒక విషయం జాగ్రత్తగా చూసుకోండి, మనస్సు నిర్మలం అవ్వాలి, మనస్సుకి కుదిరి ఏర్పడాలి, మనస్సుకు స్థిరత్వం రావాలి, దానికి ఏకాగ్రత రావాలి, పవిత్రత రావాలి, ప్రవీణత రావాలి, వినీతత రావాలి. మనస్సు అడుగుతుంటే అప్పుడు లోపల ఉన్నటువంటి కంట్రోలర్ ఉన్నాడు, లోపల ఉన్న ఈశ్వరుడు ఈ మనస్సును తనలోకి దాక్కుంటాడు, తనలోకి గుంజుకుంటాడు. గుంజుకుని ఆ దేవలక్షణాలు మనకు ఊడగొట్టే స్వరూపాన్ని మనకు ఇస్తాడు పరమేశ్వరుడు. అందుచేత మనస్సు అణిగిన మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే, మనస్సు నశించాలి. అంటే మనస్సు నశించాలంటే దాని మూలం అది చూస్తేనే కానీ నశించదు, దాని మూలంలోనే నీకు దేవుడు ఉన్నాడు. ఎవడైతే నువ్వు దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుడు మనువు మూలంలోనే ఉన్నాడు. అంటే ఆ మనువు మూలం నీకు తెలిసినప్పుడు దేవుడు కూడా నీకు తెలియబడతాడు. ఈ లోకము, ఈ దేహము, ఈ ఇతర లోకాలు, ఈ రాబోయే జన్మలు, ఈ పూర్వజన్మలు, ఇవన్నీ కూడా మనస్సు ఎంత నిజమో అయ్యి అంతే నిజం. మాయ అంతా ఎక్కడుందంటే మనస్సులో ఉంది. మాయని మనస్సు లేకుండా మాయ లేదు, మనస్సు లేకుండా అజ్ఞానం లేదు, మనస్సు లేకుండా అవిద్య లేదు. మనస్సుని చెప్పి వాడికి వ్యక్తి భావన ఉంటుంది, మనస్సు నశిస్తే వ్యక్తి భావన నశిస్తుంది. ఇదంతా ఈ మర్మం అంతా ఎక్కడుందంటే మనస్సులో ఉంది. రోగం నశించిన తర్వాత రోగం లేనప్పుడు ఎలా ఉన్నావో, ఆ స్థితిని ఎలా పొందుతావో. ఈ అహంభావన నశించాక అహంభావన రాగముందనే స్థితిని పొందుతావు నువ్వు. అది అంచేత ఈ అహంభావన నశించిన వెంటనే ఈ అహంభావన లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ స్థితిని నువ్వు పొందుతావు. తలంపులన్నీ అబద్ధాలు, వాసనలన్నీ అసత్యాలు, సంకల్పాలన్నీ అసత్యాలు. సత్యము ఒకటే, నీ హృదయంలోని బ్రహ్మము ఒకటే సత్యం. అంచేత ఈ కోపతాపాలు, ఈ రాగద్వేషాలన్నీ కూడా అసత్యాలే. ఎందుకంటే అవి కేవలం తలంపులు మాత్రమే. కోపం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, ఇవన్నీ తలంపులు. మా తలంపులు నిజాలు కాదు, తలంపులు నిజాలు కాదు. ఇప్పుడు మనం చూడండి, మనకి ఏదైనా తలంపు వస్తుంది, ఆ తలంపు ఉన్నప్పుడు ఆ తలంపు ఒకటి నిజం అనిపిస్తుంది, అది అణిగిపోయిన తర్వాత ఇంకో తలంపు వస్తుంది, మళ్ళీ ఆ తలంపు వచ్చినప్పుడు అది ఒకటి నిజం అనిపిస్తుంది, ఏ తలంపు కూడా నిజం కాదు. అందుకే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, ఈ వాసనలు అలవాట్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనసులో అణిగి ఉంటాయి. అంటే మనల్ని శ్మశానంలో ఈ శరీరాన్ని దహనం చేసినప్పుడు ఈ గోళాలన్నీ కాలిపోతాయి. అంటే ఈ చెవి కాలిపోతుంది, ఈ చెవి ద్వారా వినేవాడు కాలడు. అంటే చెవి ద్వారా వినే అలవాటు మనస్సులో ఉంటుంది. కన్ను కాలిపోతుంది, ముక్కు కాలిపోతుంది, చర్మం కాలిపోతుంది. అంటే కన్ను ద్వారా మనం చూస్తాం, ఈ కన్ను ద్వారా చూసే విషయం అది మనస్సులో ఉంటుంది, అది కాలడు. అంటే ఈ మన అలవాట్లన్నీ ఎక్కడ ఉంటాయంటే మనస్సులో ఉంటాయి. అంచేత ఈ శరీరంలోంచి మనం విడిపోవటానికి సాధన అక్కర్లేదు. శ్మశానంలో ఎలాగైనా విడిపోతాం. ఇప్పుడు ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ అలవాట్లన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి. నీ సంస్కారాలు, నీ వాసనలు, నీ తలంపులు, నీ సంకల్పాలు, నీ రాబోయే జన్మల యొక్క హేతువులు ఇవన్నీ కూడా నీ మనస్సులోనే ఉన్నాయి. అంచేత ఆ మనస్సులోంచి నీ విడిపోతేనే కానీ, అంటే నీకు మనస్సుతోటిన తాదాత్మ్య బుద్ధి నశిస్తేనే కానీ నువ్వు జ్ఞానం అవటానికి అవకాశం లేదు. అంటే మనస్సులోంచి విడిపోవాలి నువ్వు. అంటే మనస్సు చూడి వేరుపడాలి. అంటే మనస్సులో ఉన్న లక్షణాలన్నీ నశిస్తే మనస్సు నశిస్తుంది. అంటే మనస్సులు, మనసు ఏ గుణాలు ఆధారంగా మనస్సు పనిచేస్తుందో, మనస్సుకి ఏ గుణాలు అయితే సపోర్ట్గా ఉన్నాయో అవన్నీ నశిస్తే మనస్సు కూడా నశిస్తుంది. అంటే మనస్సుకు ఆలంబనం నశిస్తే మనస్సు కూడా నశిస్తుంది. అంచేత ఆయన ఏం చెబుతున్నాడంటే, దేహంతో వేరు పడటానికి సాధన అక్కర్లేదు. శ్మశానంలో ఎలాగైనా వేరుపడతావు. అంటే నీకున్న అజ్ఞానంతో, నీకున్న అలవాట్లతో నువ్వు వేడిపట్టమే సాధన యొక్క ప్రయోజనము. అప్పుడు నీకు ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. అంటే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నువ్వు జీవుడు ఉన్నాడు, నీ శరీరం ఉంది, నీ పని ఏదో నువ్వు చేసుకో. ఉభయతారకం చెబుతున్నాడు ఇక్కడ. ఉభయతారకంగా అంటే జీవయాత్ర జరిగిపోతూ ఉండాలి, బ్రహ్మచింతన జరిగిపోతూ ఉండాలి, రెండు ఒకేసారి జరిగిపోతా ఉంటే నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి శరీరం ఉంటుంది. ఆ శరీరం ఉన్నప్పుడు శరీరానికి పోషణ జరుగుతూ ఉండాలి. ఆ శరీరాన్ని పోషించుకున్నప్పుడే, శరీర పోషణ జరుగుతున్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే, జీవయాత్ర జరుగుతున్నప్పుడే నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా బ్రహ్మచింతన కూడా చేస్తుండవు. పక్కనేమో శరీరయాత్ర జరిగిపోతూ ఉంటుంది. రెండో పక్క నీకు బ్రహ్మచింతన అలవాటు చేసుకుంటే శరీరం పడిపోయే ముందు లోపల నీకు బ్రహ్మానుభవం కూడా కలిగిపోతుంది. ఓ పక్కన దేహయాత్ర జరిగిపోతుంది. మనస్సును బ్రహ్మచింతన చేస్తుంటే బ్రహ్మానుభవం కలిగిపోతుంది. ఇది ఉభయతారకంగా ఉంటుంది. ఇలా తిప్పడపడమంటున్నారు ఆ జడ్జీ గారితో. ఈ భగవాన్ చెప్పింది ఏంటంటే, శ్మశానంలోని శరీరంలోని ఎముకలతో సహా కారిపోయినా నీ మనస్సులోని అలవాట్లు కాలవు, నీ మనస్సులో ఉన్న సంస్కారాలు కాలవు. అది అవి అణిగు, మనస్సులో అణిగి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కొత్త శరీరం వస్తుందా, కొత్త శరీరం వచ్చాక ఎప్పుడు విజృంభిస్తామని కనిపెట్టుకుంటూ ఉంటాయి. కొత్త జనం ఎప్పుడు వస్తుందా, శరీరం చనిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు మన కొత్త శరీరం ఎప్పుడు ఇస్తాడో, మళ్ళీ శరీరంలో వచ్చిన కొత్త ఇంద్రియాల ద్వారా ఈ వాసనని విజృంభించి మళ్ళీ పని చేస్తూ ఉంటాయి. కానీ నశించవు. అది నువ్వు సాధన చేసి, ప్రయత్నం చేసి, దేవుడు ఉపాసన చేసి, భగవంతుని ఉపాసన చేసి, భగవంతుని ధ్యానం చేసి, జాగ్రత్తగా ఈ అలవాట్లలోంచి నువ్వు బయటపడాలి. కానీ వాటంతపై బయటికి వెళ్ళవు. అయితే కేవలం నీ తెలివితేటల వల్ల బయటికి వెళ్ళవు. నీ తెలివితేటల వల్ల బయటికి వెళ్ళవు అంటే రమణ మహర్షి గారు ఏమని చెబుతున్నారంటే, నీ తెలివితేటలు ఉపయోగించి, నీకున్న కామన్ సెన్స్ ఉపయోగించి, ఏ అలవాట్ల వల్ల నీ మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో, అలవాట్లు ఏంటో పట్టుకుని వాటిని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే నీ తెలివితేటలను ఎక్కడ ఉపయోగించాలంటే, ఏ వాసన నీ మనస్సును బాహ్యముఖానికి పెడుతుందో, ఏ అలవాటు వల్ల నీ మనస్సు బాహ్యముఖానికి పెడుతుందో, అలవాటుని పట్టుకుని ఆ రోగం ఏమిటో తెలుసుకుని దాన్ని నివారణ చేసుకో. అందులోంచి నువ్వు విడుదల పొందు. నిద్రలో ఏ విధంగా అయితే మన వాసనలు, మన తలంపులు, మన కోరికలు, మన వాంఛలు, మన సంకల్పాలు అణిగి ఉంటాయో, అదేవిధంగా నీ శరీరం మరణించిన తర్వాత కూడా నీ మనస్సులో అన్నీ అణిగి ఉంటాయి. అవి కొత్త శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కొత్త శరీరం రాగానే విజృంభిస్తాయి. నువ్వు కొత్త శరీరంలో చేసినా, పాత శరీరంలో చేసినా, సాధన చేసి అందులో ఉంచి బయటపడాలి. కానీ వాటంతటే పోతాయి అని కనిపెట్టుకుంటూ ఎదురు చూడకు. అది నీవు ప్రయత్నం చేయాలి, సాధన చేసుకోవాలి, భగవంతుని ప్రార్థించాలి. ప్రార్థన చేసి నీకున్న అలవాట్ల నుంచి విడుదల పొందాలి. ఆ విడుదల పొందే ఆటలంతటే పోతాయి అనుకోకు. అంటే శరీరంలో నుంచి నువ్వు విడుదల పొందడానికి సాధన అక్కర్లేదు. నువ్వు చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, ప్రకృతి చేసి పెడుతుంది. కానీ మనస్సులోంచి, అహంభావంలోంచి విడుదల పొందడం కోసం, మాయలోంచి విడుదల పొందడం కోసం సాధన చెయ్యాలి. నువ్వు సాధన చేయగా చేయగా నీ యొక్క సాధనే, నీ యొక్క ప్రయత్నమే దైవానుగ్రహంగా మారి నువ్వు ఒడ్డుకు రావడానికి నీకు అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ప్రయత్నం చేస్తుంటే దేవుని కృప కూడా కలుగుతుంది. అంటే ఉపాసన చెయ్యి. ఆ ఉపాసన ఏదో ఒక అవతార మిత్రుడు ఏది ఇష్టమైతే అది ప్రీతిగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి. అలా చేస్తుంటే ఈ వాసన నశిస్తుంది. మాయ అంటే ఏమిటంటే అసలు ఏమీ లేదని కాదు, అసలు ఏమీ లేదన్నది అజాతవాదం. అది రమణ మహర్షి గారు వాదం. శంకరాచార్యులు వారు ఏమంటారంటే, మాయంటే ఈ దేహం కొంతకాలం కిందట లేదు, చనిపోయిన తర్వాత ఉండదు. అంటే ఇది ఎప్పుడూ ఉండదు కాబట్టి కొంతకాలంలో కనిపిస్తుంది, తర్వాత కొంతకాలంలో కనపడదని మాయ అన్నారు. మీకు అర్థమవుతుంది మాయ అంటే అసలు లేదని కాదు, అంటే మధ్యలో కొంతకాలంలో కనిపిస్తుంది, తర్వాత కొంతకాలం వెళ్ళింది ఇంకా అది కనపడదు ఆ శరీరం. అంచేత దాన్ని ఏమన్నారు, ఒక కాలంలో కనిపించి మరొక కాలంలో కనపడడం దాన్ని మాయ అన్నారు. రమణ మహర్షి ఏమన్నాడంటే శరీరం ఉందని ఒప్పుకుంటాడు ఆచార్యుల వారు, రమణ మహర్షి గారు ఇప్పుడు లేదంటున్నారు. అంటే ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత ఉండదు అంటే శరీరం బతుకున్నప్పుడు కూడా లేదంటున్నారు ఆయన. ఎవరు అంటే దాన్ని అజ్ఞాతవాదం అంటారు. అంటే నువ్వు అసలు పుట్టలేదని ఆయన చెప్పేది ఏంటి, నువ్వు అసలు జన్మించలేదని, నువ్వు అసలు పుట్టేయలేదు అంటే నీ శరీరం రాలేదని. అంటే ఎవడైతే పుట్టానని అనుకుంటున్నాడో వాడికి మోక్షం రాదని చెప్పారు ఆయన. రమణాచార్యుడు ఏమన్నాడంటే ఎవడైతే నేను పుట్టానని అనుకుంటున్నాడో వాడికి మోక్షం ఎన్నటికీ రాదన్నారు. అంటే ఎవరు పుట్టారు, శరీరం పుట్టింది, వాడికి శరీర బుద్ధి ఉంది కాబట్టి నేను పుట్టానని అనుకుంటున్నాడు. శరీరం చచ్చిపోయినప్పుడు ఎవడైతే నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నాడో వాడికి మోక్షం రాదన్నారు. ఏంటంటే శరీరం యొక్క గమనాన్ని ఎవడైతే తన మీద ఆరోపించుకుంటున్నాడో వాడు అజ్ఞాని అన్నారు. మీకు అర్థమవుతుంది, శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను అనుకుంటున్నాడంటే వాడికి దేహబుద్ధి ఉంది. శరీరం వచ్చినప్పుడు నేను పుట్టాననుకుంటే వాడికి దేహబుద్ధి ఉంది కాబట్టి దేహం వచ్చినప్పుడు నేను వచ్చాననుకుంటున్నాడు, దేహం పోయినప్పుడు నేను పోయాను అనుకుంటున్నాడు. అంటే దేహం యొక్క గమనాన్ని, దేహం యొక్క చలనాన్ని, దేహం యొక్క పుట్టుకని, దేహం యొక్క చావుని ఎవడైతే తన మీద ఆరోపించుకుంటున్నాడో వాడికి మోక్షము రాదు అని చెప్పారు. రమణ మహర్షి గారు ఏమంటారంటే అంతా హృదయంలో ఉందంటారు. ఆయన ఏమంటారు, అంత ఇదేమిటండి ఈ కేశవరం, ఈ పిప్పర, ఈ అత్తిలి, ఈ ఇండియా, ఈ ప్రపంచం, ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, అంతా హృదయంలో ఉందంటే ఎలా కుదురుతుంది, ఇదేం కాదు అంతం అన్నారా. ఎన్ని ఎంత దేశం ఉంది, ఎంత ప్రపంచం ఉంది, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని స్త్రీ, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంత విశాలమైన విశ్వం ఇది, ఎంత విశ్వాన్ని ఇది అంతా పట్టుకుని ఏం లేదు, ఎక్కడ బయట ఏం లేదు, అంతా వృద్ధంలో ఉందంటే ఎక్కడ పొసుగుతుంది అన్నారు పెద్ద మనిషి. అంటే ఇప్పుడు మగవాణి ఏమన్నారంటే మర్రి విత్తనం ఎంత ఉంటుంది అన్నారు. మర్రి విత్తనం ఎంత ఉంటుంది, ఆ విత్తనం భూమిలో పెట్టినప్పుడు పెద్ద మహావృక్షం అయిపోతుంది. అలాగే నీ హృదయంలో ఉన్న గుణమే, నీ హృదయంలో ఉన్న గొడవే ప్రపంచంగా మారుతుంది. అంటే నీ ప్రపంచంలో ఉన్న అశాంతి, ప్రపంచంలో ఉన్న రూపాలు, ప్రపంచంలో ఉన్న నామాలు, గొడవలన్నీ హృదయంలో నుంచే వస్తున్నాయి. అంచేత హృదయం లేకపోతే ఏం లేదు, హృదయం లేకపోతే నేననే తలంపు లేదు, నేననే తలంపు లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. మొట్టమొదట అంతా హృదయంలోంచే వస్తుంది, మనస్సే సృష్టిస్తుంది అంతా. గాఢ నిద్రలో మన మనస్సు హృదయంలోకి వెళ్ళిపోతుంది, అంతది ఏమీ తెలియటం మనకి. మలకు రాగానే గాఢ నిద్రలో హృదయంలో ఉన్న మనస్సు శిరస్సులోకి వస్తుంది, శిరస్సులోంచి వచ్చేది ఇంద్రియాల్లోంచి బయటకు వస్తాను, దేహబుద్ధి కలుగుతాను, దేహబుద్ధి నుంచి ఇంద్రియాల నుంచి బయటకు వచ్చేది నీకు విశాలమైన సృష్టి అది కనిపిస్తుంది నీకు. అంటే మర్రి విత్తనం ఎంత చిన్న విత్తనంలోంచి మహావృక్షం ఎలా వస్తుందో, అలాగే నీ హృదయంలో ఉన్న సంస్కారాన్ని బట్టి ఆ తలంపుని బట్టి ఈ ప్రపంచం అంతా ఈ ప్రపంచంగా పరిగణించబడతాను. అంటే ప్రపంచంగా నీకు అది కనిపిస్తాను. నీకు దేహం ఉందా లేదన్నది ముఖ్యం కాదు, ప్రపంచం కనిపిస్తుందా లేదన్నది ముఖ్యం కాదు, నీ మనస్సు అణిగిందో లేదో చూసుకోండి. మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, నిర్మలం అయిపోయిందో, దానికి ఒక విధమైనటువంటి స్థిరత్వం వచ్చిందో, దానికి ప్రశాంతత, మనస్సుకి ఎప్పుడైతే ప్రశాంతత చిక్కిందో, వాడికి దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, ప్రపంచం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, వాడికి రెండు ఒకటి రెండు సమానమే. అంటే ఇప్పుడు బతుకున్న జనాభా కంటే చచ్చిపోయిన జనాభా ఎక్కువ. ఇప్పుడు మనకు మనకి ఎంతమంది జనాభా కనిపిస్తున్నారో ఈ జనాభా కంటే చచ్చిపోయిన జనాభా ఎక్కువ. మనం కూడా ఏదో రోజున చచ్చిపోయిన జనాభాలోకి జమ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనందరం బతుకున్నాం, కొంతకాలానికి చచ్చిపోయిన వాడు గమలోకి మళ్ళీ వెళ్ళిపోతాం. ఆ చచ్చిపోయిన వాళ్ళే మళ్ళీ భూమిలోకి వస్తూ ఉంటారు. మళ్ళీ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ భూమి మీద కొంతకాలం ఆ ప్రారంభం అనుభవించి మళ్ళీ చచ్చిపోతారు. చచ్చిపోయి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా కూడా నీ శరీరం మీద వచ్చే రోమాల్లాగే జరిగిపోతుంది. ఈ సృష్టి అంతా కూడా ఈ శరీరం మీద వచ్చే రోమాల్లాగే జరిగిపోతున్నాయి. మానసిక ప్రవృత్తులను పూర్తిగా నష్టం చేయవచ్చు. అంటే నువ్వు ప్రయత్నం చేస్తే నీ మనస్సులో ఉన్న వాసనని పూర్తిగా నష్టం చేయవచ్చు. అంటే కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ ఇవన్నీ కూడా నువ్వు నష్టం చేయవచ్చు. నువ్వు ప్రయత్నం చేస్తే అవి నష్టం కలుగుతాయి, అట్లా అవి నశిస్తాయి. ఆ పిదప మనస్సు పూర్వపస్థితిలో ఉండదు. అంటే మనస్సు ఉన్నంత చేపే నీకు వికారాలు ఉంటాయి. మనస్సు నశిస్తే నీకు వికారాలు ఉండవు. మనస్సు ఉన్నని చెప్పే నీకు రాగద్వేషాలు ఉంటాయి. మనస్సు నశిస్తే నీకు రాగద్వేషాలు ఉండవు. మనస్సే రాగంగా, మనస్సే ద్వేషంగా, మనస్సే కోరికగా, మనస్సే కోపంగా, ఇవన్నీ మనస్సే నీకు రా పరిణామం చెందుతాను. అంచేత నువ్వు ఎప్పుడు ఇప్పుడు ఎలాగున్నావో అప్పుడు మనస్సు నశించాక అలా ఉండవు. నువ్వు జ్ఞానమైపోతావు, నువ్వు సుఖీవైపోతావు, నీకు సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు ఈ లోకం ఉంటే ఎవడకు కావాలి, కనిపిస్తే ఎవడకు కావాలి, కనిపించకపోతే ఎవడకు కావాలి? దేహం భూమి మీద ఉంటే ఎవడకు కావాలి, దేహం చనిపోతే ఎవడకు కావాలి అంటున్నాడు భగవాన్. దేహగతమైన నేను ఎంత నిజము, దేవుడు అంతే నిజము, లోకము కూడా అంతే నిజం. అయితే ఈ దేహవాసం గురించి మోహం అంతా వస్తుంది. మోహం నశించిన వాడికి మోక్షం వ్యక్తం అవుతుంది. అంటే మనం అందరం మోక్షంలోనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? మోక్షంలోనే ఉన్నాం. అయితే మోక్షంలో మనకున్న మోహం వల్ల మనం మోక్షంలో ఉన్నామన్న సంగతి మనకి తెలియటం లేదు. అంటే మోహం నశిస్తే నీకు మోక్షం వ్యక్తమవుతుంది. అంటే నీకు ఏ విధంగా అయితే నీ దేహం వ్యక్తమవుతుందో, నీ మనస్సు నీకు వ్యక్తమవుతుందో, అప్పుడు నీకు మోక్షం వ్యక్తమవుతుంది. ఎప్పుడు నీ మోహం నశించినప్పుడు. నీకు ఎప్పుడైతే బ్రహ్మానుభవం కలిగిందో, సత్యానుభవం ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు ప్రపంచంలో ఏదీ కూడా నేను ఆకర్షించదు. ప్రపంచానికి ప్రపంచం చేత దేనివల్ల నువ్వు అట్రాక్ట్ కావు. ఇది అర్థమవుతుంది. అదే చరణ్ గారు చెప్తూ ఉండేవారు, రమణ మహర్షిని దర్శించడానికి అనేక మంది డాక్టర్స్ వచ్చారు, అనేక మంది యాక్టర్స్ వచ్చారు, అనేక మంది అడ్వకేట్స్ వచ్చారు, అనేక మంది బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు, అనేక మంది భాగ్యవంతులు వచ్చారు, అనేక మంది అధికారులు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, అనేక మంది మహారాజులు వచ్చారు. ఎవరు ఆయన దృష్టిని ఆకర్షించలేదు. ఎవరు ఆయన దృష్టిని ఆకర్షించలేదు. ఎంచదంటే సినిమాలో ఉన్న నీడల్లాగా ఉంటాయి. సినిమాలో మనం సినిమా చూస్తుంటాం, తంటి పిల్ల బొమ్మలని నిజమనుకుంటారు. పెద్దవాళ్ళ మీదకి సినిమే, అది బొమ్మలే, సినిమాది నిజం కాదని పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవడకైతే బ్రహ్మానుభవం కలిగిందో మన శవాలన్నీ వాళ్ళకి నీళ్ల కింద కనిపిస్తాయి. మనం సినిమా చూసేటప్పుడు అదంతా నిజం కాదు, అది ఊరికే బొమ్మలే అని మనకు తెలుస్తూ ఉంటుంది. పిల్లల మటుకు ఏమనుకుంటారంటే అది సినిమా కాదు, నిజమే అనుకుంటారు. అదేవిధంగా ప్రపంచంలో రూపాలని నామాలని కూడా మనం నిజమే అనుకుంటున్నాం. ఈ చచ్చిపోవటం నిజం అనుకుంటున్నాం, పుట్టడం నిజం అనుకుంటున్నాం, రూపం నిజం అనుకుంటున్నాం, నామం నిజం అనుకుంటున్నాం. బ్రహ్మానుభవం పొందిన వాడికి ఇది కేవలము నీడలనే వాడికి తెలుస్తూ ఉంటుంది. ఈ షాడోస్ అని తెలుస్తూ ఉంటుంది. అంటే సినిమాలో ఉన్న బొమ్మ, ఆ తెర మీద ఉన్న బొమ్మ పెద్దవాళ్ళని ఏ విధంగా అయితే ఆకర్షించదు, ఈ ప్రపంచంలో నామరూపాలు కూడా జ్ఞాన్ని ఆకర్షించు అని చెప్పకుండా చెబుతున్నారు. ఇక్కడ ఉన్నది ఒకటి, ఆత్మానుభవం కలిగిన ఏంటి? ఎవరిని చూసినా కూడా ఆత్మగానే చూస్తాడు. ఎవరిని చూసినా ఆత్మగానే చూస్తాడు. అంటే ఎవడికైతే దేహ బుద్ధి నశించిందో వాడికి ఆత్మ బుద్ధి కలుగుతుంది. వాడు తను ఎటు చూసినా కూడా ఆత్మగానే చూస్తాడు. ఎందుకంటే ఒకటి వాడికి అది వ్యక్తమవుతుంది, వ్యక్తమైనప్పుడు ఇతరులు చూసినప్పుడు కూడా ఆ ఒకటే వ్యక్తమవుతూ ఉంటుంది. తను తాను చూసుకున్నా అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నువ్వు నిన్ను తెలుసుకుని ముందుని నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు లోకాన్ని చూడు. అంటే మన మనం తెలుసుకుని లోకాన్ని చూస్తే లోకం కూడా ఆత్మగానే కనిపిస్తుంది. మనం ఎవరో మనం తెలియనప్పుడు లోకాన్ని చూస్తున్నప్పుడు లోకం చేత మోహింపబడతాం మనం, అంటే లోకం మనల్ని మోహింపజేస్తుంది. అంటే మనం ఎవరో మనకు తెలిసినప్పుడు లోకం మనల్ని మోహింపజేయదు. అంటే మనకి ఎవరైతే ఏ వస్తువు అయితే మనకు ఆధారంగా ఉందో లోకానికి కూడా అదే వస్తువు ఆధారంగా ఉంది. అంటే తన తాను చూసుకుని లోకాన్ని చూస్తే తన వాడికి లోకం ఎంత కనిపిస్తుంది, తానుగానే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, తానుగానే కనిపిస్తుంది. తాను ఎవడై ఉన్నాడు, ఆత్మయి ఉన్నాడు. అది వాడు అనుభవంలోకి వచ్చిన లోకాన్ని చూసిన వాడికి ఏమనిపిస్తుంది, తానుగానే కనిపిస్తుంది. అంటే ఆత్మగానే వాడికి కనిపిస్తుంది. అంచేత వాడిని చూసి వాడికి భయం లేదు, వాడిని చూసి వాడికి కోరిక కలగదు. మనకి అంటే రెండు ఉన్నప్పుడు, అంటే లోకాన్ని చూసి మనకు మోహం కలగవచ్చు, కానీ బ్రహ్మానుభవం పొందిన వాడికి లోకం కూడా బ్రహ్మగానే కనిపిస్తుంది. అంటే వాణ్ణి చూసి వాడికి మోహం కలగదు, వాణ్ణి చూసి వాడికి కోరిక కలగదు, మోహం కలగదు. అంటే ఎట్లాంటి అవకాశం లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటండి, ఆ లోపల ఉన్న దేవుడేమో అసహజం అనుకుంటున్నాం అంటే మన మనస్సు మన శరీరము మన ఇంద్రియాలు సహజం అనుకుంటున్నాం అంటుంది. ఇది అర్థమవుతుంది. ఆ సమాధి స్థితి అంటే ఏదో కొత్తగా కనిపెట్టేది అనుకుంటున్నాం అంటండి, అలా కాదు. మన హృదయంలో దేవుడే సహజ స్థితి, సమాధి స్థితే సహజ స్థితి, జ్ఞాన స్థితే సహజ స్థితి. కానీ అజ్ఞాన స్థితి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, అజ్ఞాన స్థితిలో ఉన్నాం. అజ్ఞాన స్థితిలో ఉండి ఇది సహజం అనుకుంటున్నాం, ఇది సహజం కాదు. జ్ఞాన స్థితి ఏమో సహజ స్థితి, అజ్ఞాన స్థితి అసహజ స్థితి. అంటే శరీరాలు పుట్టడం, శరీరాలు మరణించడం, ఇందులో వికారాలకి లోను కావటం, రాగద్వేషాలు వచ్చినప్పుడు ఆ విజృంభణకి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటం, ఇవన్నీ కూడా అసహజ స్థితి. సహజ స్థితిని హృదయంలో ఉంటుంది, సహజ స్థితిని హృదయంలో అది ఉంటుంది. కానీ అది నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అదేమో అసహజం అనుకుంటున్నావు, నువ్వు బతికే బతికేమో సహజం అనుకుంటున్నావు, అంటే తిరగేసి అనుకుంటున్నావు. అంటే ఆత్మస్థితి సహజ స్థితి, అనాత్మస్థితి అసహజ స్థితి. అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించే జీవితం అంతా కూడా అసహజ స్థితి. ఆత్మానుభవం పొంది జీవించే స్థితి సహజ స్థితి. అంటే సమాధి స్థితి సహజ స్థితి. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే అసహజాన్ని సహజం అనుకుంటున్నాం, సహజాన్ని అసహజం అనుకుంటున్నాం. ఇది మనం చేస్తున్నటువంటి ఈ పొరపాటుది. హృదయంలో ఉన్న జ్ఞానమే సహజ స్థితి. రమణాచార్యుడు చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు మరణం అంటే భయం వేస్తుంది, మరణం అంటే అందరికీ భయమే. చావు వస్తుంది అనుకోండి, అందరికీ భయమే. ఎందుకు మీకు భయం వేస్తుందండి? అంటే చచ్చిపోవటం వల్ల భయం ఎందుకు వస్తుంది మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు అంటే మన శరీరం కనపడదు, కేశవరం కనపడదు. చచ్చిపోయిన వాడికి ఏం కనపడదు? శరీరం ఒకటి కనపడదు, కేశవరం కూడా కనిపించదు. అయితే ఇప్పుడు శరీరం ఉండగానే, నీ కేశవరంలో ఉండగానే, శరీరం కనిపించినా కనిపించకపోయినా, కేశవరం కనిపించినా కనిపించకపోయినా, నువ్వు సమానంగా ఉండే స్థితి ఒకటి నీ హృదయంలో ఉంది. ఆ స్థితి ఇప్పుడు నువ్వు సంపాదించు, ఆ స్థితిలోకి మేలుకో. నువ్వు ఆ స్థితిలోకి అంటే నువ్వు నిద్రలోంచి మెలుకులోకి ఎలాగో వస్తున్నావో, ఈ మెలుకులో ఉండగా నువ్వు సాధన చేసి నీ హృదయంలో ఉన్న ఆ స్థితిలోకి నువ్వు మేలుకో. ఆ మేలుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అన్న సంగతి నీకు స్పష్టంగా అనుభవంలోకి ఉంటా అనుభవంలోకి తెలుస్తూ ఉంటుంది.
అప్పుడు దేహం పోవటం వల్ల నీకేం నష్టం లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే దేహం పోవటం వల్ల నీకేం దుఃఖం కలగదు. ఎన్ని చేత కలగదు? దేహం పోయిన తర్వాత కూడా నేను ఉంటానన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. కేశవరం కనిపించకపోయినా నేను ఉంటానన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు దేహం కనిపించకపోయినా కేశవరం కనిపించకపోయినా నీకు దుఃఖం రాదు. ఇది ఇక్కడ పాయింట్, ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఆ స్థితికి కనుక మనం రాకపోతే, ఆ సమాధి స్థితికి మనం రాకుండా కనుక ఈ దేహం కనుక పోతే, ఈ దేహం పోయినప్పుడు నేను పోతానని అనుకోవటం వాడికి భయం పడుతుంది. వాడికి ఏం పడుతుంది? భయం పడుతుంది. అందుచేత ఆ భయం వచ్చినప్పుడు ఏమొచ్చేస్తుంది? వాడికి దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో అప్పుడు వాడికి దుఃఖం వస్తుంది. మనస్సు ఇష్టం ఉన్నా బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, అయిష్టం ఉన్నా బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అందుచేత రెండు కూడా బాహ్యముఖానికి తీసిపోతాయి. ఏ విషయాలైతే నీ మనస్సును బాహ్యముఖపరుస్తున్నా, ఆ విషయాల నుంచి నీ విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. దానికి గురువు యొక్క సహాయం కూడా అవసరం. మహాత్ముల దర్శనం ఊరికే పోదు, పెద్దల దర్శనం ఊరికే పోదు, బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ దర్శనం ఊరికే పోదు. వాళ్ళు బట్టలు ఇవ్వరట, వాళ్ళే కుట్టించి ఇస్తారట. మహాత్ములు అంటే వాళ్ళు బట్ట ఇవ్వరట్ను, వాళ్ళే కుట్టించి మళ్ళీ మనం విష్ణువాడి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడక్కర్లేకుండా వాళ్ళే కుట్టించి ఇస్తారట. మహాత్ముడు దర్శనం ఊరికే పోదు. అదే భగవాన్ చెప్తాడు, నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడని. ఎవరి దర్శనం వల్ల? మహాత్ముడు దర్శనం వల్ల. అది వాడికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అంటే ఎంతో కొంత చైతన్య స్థాయి పెరుగుతుంది. భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఈ హృదయంలో వాడి దేవుడను, చైతన్యమును, పరాశక్తను, ఏదనో ఏదో ఒకటి పేరు పెట్టుకో దానికి. కానీ మొత్తం మీద నీ దేహం మరణించినా మరణం లేకుండా నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని దేహం శవం అవ్వకముందే పట్టుకో. నీ దేహం శవం అవ్వకముందే ఆ నిజాన్ని పట్టుకో. ఒక అమెరికన్ సైంటిస్టు ఏమని చెప్పాడంటే, ఈ దేహం బూడిదైనప్పుడు నేను కూడా బూడిదైపోతాను అనుకునేవాడిని పూర్వం. దేహం ఎప్పుడైతే బూడిదైందో శ్మశానంలో, అప్పుడు కూడా నేను బూడిదైపోతానని అనుకునేవాడిని. ఈయన చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది. ఏమని తెలిసిందంటే, నా హృదయంలో ఏదో ఒక నిజం ఉందన్న సంగతి నాకు తెలిసింది. నా హృదయంలో ఏదో ఒక నిజం అన్న సంగతి తెలుస్తుంది, కానీ ఆ హృదయంలోని నిజం నాకు తెలియటం లేదన్న నిజం కూడా తెలుస్తుంది. అది అంటే నా హృదయంలోని నిజం నాకు తెలియకపోయినా, నా హృదయంలోని నిజం నాకు తెలియకపోయినా కనీసం ఏదో హృదయంలో నిజం ఉందా, నిజాన్ని తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఎందుకు కలుగుతుందంటే, ఈ మహర్షి యొక్క దర్శనం వల్ల కలుగుతుంది. ఈ మహర్షిని దర్శనం చేయకుండా ఉంటే ఆ కోరిక కూడా కలిగి ఉండేది కాదు. ఈ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ శరీరం మరణించినది మరణించదు. ఆ సత్యంలోనే శాంతి ఉంది, ఆనందం ఉంది. దానికి ఉండటమే పని, ఆ సత్యానికి ఉండటమే పని. నీ దేహం కొంతకాలం తిరుగాడుతున్న తర్వాత పడిపోతుంది. ఎంత ఆపు చేసుకున్నా నీ దేహానికి మరణం రాకుండా ఆపు చేసుకోలేవు. నీ హృదయంలో నీ సత్యానికి మరణం కోరుకున్నా దానికి మరణం రాదు. ఏం చేతంటే, నీ దేహం పుట్టింది కాబట్టి మరణిస్తుంది. నీ హృదయంలో ఉన్న సత్యానికి ఆది లేదు, అంతం లేదు, సనాతనమైనది. ఎప్పుడు ఉంది దానికి? అంచేత ఎప్పుడు ఉంది కాబట్టి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఇప్పుడు పట్టుకో, ఆ నిజాన్ని ఇప్పుడు పట్టుకో. ఎప్పుడు పట్టుకుంటావు? నీ దేహంలో ప్రాణం ఉండగానే దాన్ని పట్టుకో. దేన్ని పట్టుకో? దాన్ని పట్టుకో. అది నీకు ఎక్కడో దూరాన లేదు, దగ్గరలోనే ఉంది. ఒకవేళ దూరాన ఉందనుకుంటున్నాము, అలా అనుకున్నా ఇబ్బంది లేదు. అంటే నీ హృదయంలోని నిజం నీకు బాగా దగ్గరగానే ఉంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే, నిజం దూరాన ఉందనుకుంటున్నారు. ఒకవేళ దూరాన ఉందని మీరు అనుకున్నా ఇబ్బంది లేదు. ఒక్క ఆ యజమాని యొక్క వాసన బట్టి, యజమాని ఎంత దూరంలో ఉన్నా యజమాని యొక్క వాసన బట్టి కుక్క ఏ విధంగా వెళ్ళిపోతుందో అదేవిధంగా ఈ నేననే తలంపు, ఈ నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా. అదొక తలంపు అవ్డానికి ఆ తలంపును బట్టి నువ్వు యజమాని దగ్గరికి వెళ్ళిపో. అంటే ఏమి లేదు సారవసానంగా, ఈ ఆత్మ ఆత్మ మోక్షము, మోక్షం అంటే ఏంటో కదా, హోమ్ కమింగ్ అది. ఏంటది హోమ్ కమింగ్? హోమ్ కమింగ్ అంటే మన ఇంటికి మనం వెళ్ళటం. మన ఇల్లు ఏది? ఆత్మే. మన ఇల్లు మన స్వరూపమే. మన ఇల్లు మోక్షమే. మన ఇంటికి మనం వెళతాం. ఇప్పుడు మనం కేశవరం ఇచ్చాం, ఎవరే ఇంటికి వెళతాం చూస్తాం, ఈ గుళ్ళోకి వెళతాం చూస్తాం, ఇవన్నీ ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కడికి తిరిగినా, పిప్పర తిరిగినా, కేశవరం తిరిగినా, మనం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అయ్యా మన ఇంటికి వచ్చేసాం అనుకుంటాం. మోక్షం అంటే ఎవరో అనుకోకండి, మీ ఇల్లేది. ఇలా చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం అయిన తర్వాత ముట్టికాయలు తినవలసిన ముట్టికాయలన్నీ తిన్న తర్వాత, ఈ దేహం యొక్క ప్రారంధాలన్నీ ఖర్చు అయిన తర్వాత, ఇదో ఒక మహాపురుషుడు, ఒక మహాగురువు, ఒక మహాజ్ఞాని యొక్క అనుగ్రహములను మీ ఇంటికి నువ్వు పెడతావు. కేవలం అన్నం తినటానికి మనం ఈ భూమి మీదకి రాలేదు, దేహం యొక్క ప్రారంధం అనుభవించడానికి వచ్చాం. ప్రారంధం అనుభవించడం ద్వారా కొంత వివేకం కలుగుతుంది మనకి, కొంత జ్ఞానము కలుగుతుంది, కొంత చైతన్య స్థాయి పెరుగుతుంది. అంటే దేహం ఎందుకు వచ్చిందంటే అది ప్రారంధం అనుభవించడానికి వచ్చింది. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. అంటే అంటే రమణ మహర్షి గారి యొక్క ఆ మాటని, రామకృష్ణ పరమహంస గారి యొక్క మాటని, ఉపనిషత్తులో చెప్పిన వాక్యాన్ని, ఆ వాక్యం నిజమైనప్పటికీ మన మనస్సు, మన మనస్సుకు అవ్వలసిన అనుభవాలు అన్నీ అయితేనే కానీ ఆ వాక్యంలోని సత్యాన్ని మన మనస్సు నమ్మదు. ఇది ఇక్కడ మీరు గ్రహించవలసింది. అంటే ఉపనిషత్తు చెప్పిందనుకున్న ఒక మాట, ఆ మాట నూటికి నూరుపాలు యథార్థమే, అది యథార్థం అనే సంగతి మన మనస్సు నమ్మదు. ఆ మనస్సు అది యథార్థం అని నమ్మటానికి మన మనస్సుకు కొన్ని అనుభవాలు కావాలి. ఆ అనుభవాలు పొందటానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం కానీ కేవలం గుడ్డ కట్టుకోవడానికి, అన్నం తినటానికి రాలేదు. కొంతమంది అంటారు ఏదో కష్టం వచ్చిందండి, సంతోషం వచ్చిందండి. కష్టం రాకుండా, సంతోషం రాకుండా దేహం ఎందుకు వచ్చింది? అది ప్రారంభం అనుభవించడానికి వచ్చింది. జ్ఞానాన్ని సంపాదించాలంటూ ఆ తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుబడి అది. అంటే మనం రైలు ఎక్కి కూర్చుంటే ఒక గంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా మన డెస్టినేషన్ తీసుకెళ్ళి పడేస్తారు వాళ్ళు, రైలు వాళ్ళే పడేస్తారు. అదేవిధంగా మీకు హృదయపూర్వకంగా నటన కోసం కాకుండా సబ్జెక్టు తెలుసుకోవాలనే కాంక్ష మీ హృదయం యొక్క లోయల్లోంచి, మీ హృదయం యొక్క లోతుల్లోంచి, మీ హృదయం యొక్క మీ హృదయాంతరాలంలోంచి కనుక మనం ఈ సబ్జెక్టు నేర్చుకోవాలనే కాంక్ష కనుక వస్తే, ఆ కాంక్ష పెట్టుబడిగా మారిపోయి మీకు ఫలితాన్ని చేకూరుస్తుంది. అది ఇక్కడ చెప్పింది. నీ రూపాయలతోటి పని లేదు, పైసాలతోటి పని లేదు, అది తెలుసుకోవాలనే బుద్ధి, ఆ తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? మహాత్ముల దర్శనం వల్ల కలుగుతుంది. మహాత్ముల వల్ల, ఆ దర్శనం వల్ల, సత్పురుషులు సహవాసంలో ఆ సత్యాన్ని అన్వయించాలనుకున్న కాంక్ష ఎప్పుడు వస్తుందంటే సత్పురుషుడు దర్శనం వల్ల కలుగుతుంది. నీ హృదయ గుహలో, నీ గుహలో, నీ హృదయ గుహలోనే నీకు ఆ నిజం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది. నీ హృదయంలో ఉన్న సత్యంలో నువ్వు ఒకటి అయ్యే వరకు, నీ హృదయంలో ఉన్న సత్యంలో నువ్వు ఏకం అయ్యే వరకు బాహ్యంగా ఉన్న సత్పురుషులతో సహవాసం చేయటం నేర్చుకో. నీ హృదయంలో ఉన్న ఆ నిజంతో కనుక నీకు సహవాసం కనుక, అసోసియేషన్ కనుక నీకు కుదిరితే బాహ్యంగా నువ్వు సత్పురుషులతో సహవాసం అక్కర్లేదు. నువ్వు నీ హృదయంలో నా సద్వస్తువు నీకు తెలియనంత కాలం బాహ్యంగా ఉన్న సత్పురుషులతో సహవాసం చేస్తే నీ హృదయంలో ఉన్న సద్వస్తువు నీకు అనుభవంలోకి రావటానికి ఆ సహవాసం సహకరిస్తుంది. అది ఒక సత్యమే నిశ్చిమగా ఉంటుంది, సత్యమే నిశ్చిందంగా ఉంటూ ట్రూత్ మటుకి పెర్మనెంట్ గా ఉంటుంది. నీ బాడీ కనుక ట్రూత్ అయితే అది కూడా పెర్మనెంట్ గా ఉండను, అది ట్రూత్ కాదు. అది ట్రూత్ కాదు. ఈ ప్రపంచం కూడా ఎవరితోటి ప్రపంచం ఉందని మనం అంటున్నాం, కానీ ప్రపంచం వచ్చి ఎవరితోటి నేను ఉన్నానని చెప్పటం లేదు. ఈ లోకం వచ్చి నేను ఉన్నానని చెప్పటం లేదు. ఉన్నావని నువ్వు అంటున్నావు, అంతే. ప్రపంచం ఉందని నువ్వు చెబుతున్నావు, కానీ నేనున్నానని ప్రపంచం చెప్పటం లేదు. దేహం కూడా నాకు దేహం ఉందని నేను చెబుతున్నాను, కానీ దేహం మటుకు నేను నేనని చెప్పటం లేదు. అది నీకు అర్థమవుతుంది? అది దేహము నేను, దేహము నాదని నేను చెబుతున్నాను. ఓనర్షిప్ నాది, కానీ దేహము నేనని చెప్పటం లేదు, దేహము నాదని నేను చెబుతున్నాను. అది ఈ మనస్సు నాది, ఈ మనస్సు నాది, ఈ దేహము నాది అని చెబుతున్నాం. నా మనస్సు బాగోలేదండి, నా మనస్సు సంతోషంగా ఉందండి, నా మనస్సు ఈ మధ్యన బాధగా ఉందండి, నా మనస్సు బాగా సంతోషంగా ఉందండి, నా దేహానికి ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదండి, ఈ మధ్య నా దేహానికి ఆరోగ్యంగా ఉందని నువ్వే చెబుతున్నావు కదా, ఆ నేనును పట్టుకొని సుఖి అయిపోతామంటున్నాడు రమణాచార్యుడు యొక్క టీచింగ్. అంతే, నా మనస్సు అంటున్నావు, నా దేహం అంటున్నావు, అంటే నా మనస్సు అన్నప్పుడు దేహానికంటే నువ్వు వేరుగా ఉన్నావు, మనస్సు కంటే వేరుగా ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది. నా దేహం అన్నప్పుడు కూడా దేహానికి వేరుగా ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది. నా మనస్సు నా దేహం అని నీలో ఒకడు అంటున్నాడు, ఆ నేనెవడో నీకు తెలిస్తే నువ్వు సుఖి అవుతావు, ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి ఒడ్డుకు వచ్చేస్తావు. మనలో రెండు నేనులు ఉన్నాయి, మనలో రెండు నేనులు ఉన్నాయి, ఒకటి అసత్యమైన రెండు, రెండు సత్యమైన నేను. ఈ అసత్యమైన నేను అస్వతంత్రంగా ఉంటుంది, గంటకు రకంగా ఉంటుంది, రోజుకు రకంగా ఉంటుంది. ఏది నీకు అర్థమవుతుంది? ఈ అసత్యమైన నేను అది నువ్వు ఎప్పుడు స్వతంత్రంగా ఉండలేదు, వెచ్చు తగ్గుల చోటు ఉంటుంది, వికారాల చోటు కూడి ఉంటుంది, గుణాల చోటు కూడి ఉంటూ ఉంటుంది. ఏది ఈ అసత్యమైన నేను? నిజమైన నేను నీలో ఉంటుంది, అది స్వతంత్రముగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. అది ఎవరు అనుకుంటున్నాము? అది నీవే. అది ఈ నేను పోతే ఆ నేను తెలుస్తుంది. ఎవడైతే సాధన చేసి అబద్ధమైన నేను పోగొట్టుకున్నాడో ఆ నేను తెలుస్తుంది. ఈ నేను మొదల్లోనే ఆ నేను ఉంది. అయితే మనం కూడా నేను నేను అని అంటున్నాం. భగవద్గీతలో కృష్ణుడు కూడా నేను నేను అని అంటున్నాడు. నన్ను పూజించు, నన్ను జపించు, నన్ను ప్రేమించు, నా కోసం పని చెయ్యి, నా కోసం జీవించు అని అడుగుతున్నాడు. అంటే అక్కడ నేను అనేది ఏంటంటే స్వతంత్రమైన నేను, అదే నిజమైన నేను. కృష్ణుడు చెప్పి నేను స్వతంత్రమైన నేను, నిజమైన నేను. నన్ను ప్రేమించనంటే శవాన్ని ప్రేమించమని కాదు, ఆయన ఆయనను నా నిజమైన నేనని ప్రేమించమని. నీకు అర్థమవుతుంది? ఆ శవాన్ని ప్రేమించమని కాదు, ఆ కాళ్ళని చేతుల్ని ప్రేమించమని కాదు. అంటే కృష్ణుడు చెప్పిన నేను స్వతంత్రమైన నేను, యథార్థమైన నేను. మనం చెప్పే నేను దేహగతమైన నేను, అహంభావంతో కూడినటువంటి నేను. అంచేత మీరు ఏ తలంపు వచ్చినా మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు ఏ తలంపు వచ్చినా, ఏ సంకల్పం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దేహగతమైన నేనుకు వస్తుంది. మనకి ఏదైనా తలంపు వచ్చిందనుకోండి, ఈ తలంపుకు ఆరిజిన్ ఏంటి, ఎందుకు నాకు ఈ తలంపు వస్తుందని మీరు విచారణ చేస్తే చివరికి వచ్చేటికి మీ దేహబుద్ధి కారణం అవుతుంది. దాని మొదలు ఎక్కడ ఉందంటే మీ దేహబుద్ధిలో, మీ దేహబుద్ధిలో ఉంటుంది. అంటే మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా మీ కోపం ఒక తలంపు, ఆ కోపం ఎవరికి వస్తుంది? నేనుకి వస్తుంది. ఆ నేను ఒక తలంపు, ఈ తలంపుకి ఆ తలంపు వస్తుంది. అంటే మీరు కోపం వస్తే కంగారు పడకండి, ఈ కోపం ఎవరికి వచ్చిందని ప్రశ్నించుకోండి. నేనుకి వచ్చిందని మీకు తెలుస్తుంది, అప్పుడు నేనెవరని ప్రశ్నించండి. ఆ నేనెవరని ప్రశ్నిస్తే దాని మొదటిలో కొంచెం జరగటం ప్రారంభిస్తుంది. ఆ నేను ఎప్పుడైతే మొదట్లోకి జరగటం ప్రారంభించిందో ఆ నేనుకి వచ్చినటువంటి వికారం కూడా పడిపోవటం ప్రారంభిస్తూ ఉంటుంది. అది అందుచేత నేను ఎవడనే విచారణ వల్ల నేను అడుగుతున్నాను. లోపం అంటే నిజం విచారణ చేయదు, దేహం కూడా విచారణ చేయదు. ఆ దేహానికి లోపం నిజానికి మజ్జిగా ఉన్న ఈ ఫాల్స్ అయ్యే బాడీ బోండ్ అయ్యే ఈ ఆర్టిఫిషియల్ అయ్యే విచారణ చేస్తుంది. దాని చేత విచారణ చేయించి దాన్నే చంపాలి. అదే ఇక్కడ అదే సాధన. దాని చేత విచారణ చేయించాలి, దాని చేత విచారణ చేసి దాన్ని మనం చంప. నిజమైన నేనికి గొడవలు అక్కర్లు చెట్టి ఎబో ఆల్ దీస్ థింగ్స్. దానికి లోకం లేదు. అది లోకం లేకుండా, దేవుడు లేకుండా, నువ్వు లేకుండా, నేను లేకుండా, ఈ జన్మ మరణ ప్రవాహాలు లేకుండా, వీటితోటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండగలదు, స్వేచ్ఛగా ఉండగలదు, సుఖంగా ఉండగలదు. ఈ సాధనలతోటి, ఈ డిఫికల్టీస్ తోటి, ఈ డిసప్పాయింట్మెంట్స్ తోటి, ఈ ట్రబుల్స్ తోటి ఏమి దానికి సంబంధం లేని లేదు. అసలు భగవాన్ అంటే ఉండదు. ఈ అబద్ధమైన నేనికి శవం ఒకటి సరిపోవటం లేదు, లోకం ఒకటి సరిపోవటం లేదు, దీనికి వెంకటేశ్వర స్వామి ఒకటి కావాల్సి వచ్చాడంటారు ఆయన. ఈ అబద్ధమైన నేను కట్టండి, ఈ అబద్ధమైన నేనికి పనులు, ఒక శవం ఉంది, లోకం ఉంది, ఈ రెండు చాలటం లేదంటే దానికి దేవుడు ఒకటి కావాలట్టండి. ఆ నిజమైన నేనికి దేవుడు అక్కర్లేదటండి, దేహం అక్కర్లేదటండి, లోకం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇటు ఎబో ఆల్ దీస్ థింగ్స్. మనస్సు వచ్చిన తర్వాత మిగతా అన్ని వస్తున్నాయి. అంటే మనస్సు అణిగిపోతే మనస్సు కల్పించినవి కూడా అణిగిపోతాయి. ఇది నేను గ్రహించవలసింది. అంటే మనస్సు కనుక అణిగిపోతే మనస్సు కల్పించినవి కూడా అణిగిపోతాయి. అంటే మనస్సు కనుక అణిగిపోతే మీరు అణిగిపోతారు అనుకోకండి. అంటే గాఢ నిద్రలో మనస్సు లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. అక్కడ దేహం కూడా లేకపోయినా, దేవుడు కూడా లేకపోయినా, లోకం కూడా లేకపోయినా మీరు ఉన్నారు. గాఢ నిద్రలో నేను లేనని ఎవరు చెప్పరు. ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి, ఆ గాఢ నిద్రలో ఉన్న యథార్థ స్థితి మెలకులో కూడా ఉండి దాన్ని పట్టుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని సాధనని పిలుస్తూ ఉంటారు. అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనోకల్పితముడు, మనోకల్పితముడు. అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్నప్పుడు రమణ మహర్షి గారు ఉన్నాడు అని చెప్పలేదు, లేడని చెప్పలేదు. నువ్వు ఎంత నిజమో అది నువ్వు అనుకునే దేవుడు కూడా అంతే నిజం. దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు, దేవుడు లేడు అని చెప్పలేదు. నువ్వు ఎంత నిజము, ఏదైతే నువ్వు ఇప్పుడు నేను నేను నువ్వు అంటున్నావు, ఆ నేను ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజము. ఆ నేను ఎంత నిజమో పూర్వజన్మలు కూడా అంతే నిజం. ఆ నేను ఎంత నిజమో రాబోయే జన్మలు కూడా అంతే నిజం. ఆ నేను కూడా అంతే నిజం. అంటే నేనుంటే అంతా ఉంది, జగత్తుంది, జీవుడుంది, ఈశ్వరుడు ఉన్నాడు, పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకం ఉంది. అది లేకపోతే ఏదీ లేదు. అది నశించిన వెంటనే అది కల్పించినవి కూడా నశిస్తాయి. ఐన్స్టీన్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే, కాలము దూరము వేరని మీరు అనుకుంటున్నారు, టైం అండ్ స్పేస్ వేరు కాదు. టైం వచ్చినప్పుడు స్పేస్ కూడా వస్తుంది, స్పేస్ కూడా వచ్చినప్పుడు టైం కూడా వస్తుంది. టైం స్పేస్ ఒకటే. మీకు టైం వచ్చినప్పుడు స్పేస్ వస్తుంది, స్పేస్ వచ్చినప్పుడు టైం వస్తుంది. ఈ రెండు వేరు వేరని మీకు అనిపిస్తుంది. టైము స్పేస్ కూడా ఒకటే. ఎప్పుడైతే నీకు బ్రహ్మానుభవం కలిగిందో నువ్వు టైంకి స్పేస్కి అతిక్రమ అంటే దాటి వెళతావు. అంటే టైం అండ్ స్పేస్ నిన్ను లోబరుచుకోలేవు. టైం అండ్ స్పేస్కి అతీతంగా టైం అండ్ స్పేస్ కూడా మనస్సులోనే ఉన్నాయి. నీ సైన్స్ కూడా మనస్సులోనే ఉంది. సైన్స్ ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. అంటే మనస్సు అణిగినప్పుడు సైన్స్ కూడా అణిగిపోతుంది. మనసు అణిగినప్పుడు ఇంకా సైన్స్ కూడా మనస్సు యొక్క క్రియేషన్, సైన్స్ కూడా మనస్సు యొక్క, టైం కూడా మనస్సు యొక్క క్రియేషన్, స్పేస్ కూడా మనస్సు యొక్క క్రియేషన్. మీరు చూడండి, మనం గాఢ నిద్రలో ఉండగా 6 గంటల సేపు నిద్ర పడితే 6 క్షణాల కింద వెళ్ళిపోతుంది. మనం మెలకువలు ఉండగా 6 గంటలు 6 క్షణాల కింద పెడుతుంది. వెడు సమాధి స్థితి పొందిన వాడు పెడుతుంది. టైం అనేది మనస్సు యొక్క కల్పితం. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు 6 గంటల సేపు గాఢంగా నిద్రపడితే 6 గంటలు 6 క్షణాల కింద వెళ్ళిపోతుంది. ఇంకా ఒక టైం లేదు, మైండ్ లేదు కాబట్టి టైం లేదు, స్పేస్ లేదు అక్కడ. ఏమండి, కానీ మెలకువలో 6 గంటలు 6 రోజుల కింద అడతాయి. 6 గంటలు 6 రోజుల కానీ సమాధి రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలో ఆయన చెప్పారు, కళ్ళు ఇలా మూసుకునే కళ్ళు తెరిచేటప్పటికీ శుక్రవారం నుంచి శనివారం వచ్చి, శనివారం నుంచి ఆదివారం వచ్చి, ఆదివారం నుంచి సోమవారం వచ్చిందట. ఇప్పుడు మనకు నిద్రట్లో ఏం తెలియదు కదా, నిద్రట్లో గంటల క్షణాల కింద వెళ్ళిపోతాడు. ఏమండి, ఆయనకి అరుణాచలం వచ్చిన కొత్తలో అలా కూర్చుంటే, అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే రోజులు మారిపోయి వచ్చేటట్టు. శని ఇప్పుడు శుక్రవారం అనుకోండి, ఈరోజు శనివారం ఆదివారం, మళ్ళీ కళ్ళు తెరిచూసాడు సోమవారం వచ్చిందట. అది ఏకాగ్రత, అది ఎప్పుడు వస్తుంది మీకు సమాధి స్థితిలో కలుగుతుంది. ఏం చేయను, టైంకి స్పేస్కి అబౌవ్గా ఉంటాడు. టైం స్పేస్ అని మురికి వ్యవహారానికి చెబుతున్నారు, కానీ ఐన్స్టీన్ చెప్పడం రెండు ఒకటి అన్నాడు. సమాధి స్థితులు, ఆ సమాధి స్థితిలో కనుక నువ్వు దేహం ఉండగా కనుక పొందితే అప్పుడు ఈ దేహం కానీ లోకం కానీ బంధించవు. ఇప్పుడు మనని దేహము బంధిస్తుంది, లోకము బంధిస్తుంది. అంటే లోక వాసన ఉంది కాబట్టి లోకం బంధిస్తుంది, దేహం దేహ వాసన ఉంది కాబట్టి దేహము బంధిస్తుంది. దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అనుకుంటాను, దేహాన్ని ఎవరైనా పొగిడితే నన్ను పొగిడాను అనుకుంటాను, లోకంలో ఎవరైనా అవమానం చేస్తే నేను అవమానం పడుతున్నాను అనుకుంటున్నాను. అంటే ఏమిటి, నీకు ఎప్పుడైతే రియాలిటీ తెలిసిందో, నిజం ఎప్పుడైతే నీకు తెలిసిందో, అనేది నిన్ను విడిచిపెట్టేస్తుంది. అది నిజం నీకు తెలిసిన వెంటనే నిజం కానిదిని విడిచిపెట్టి వస్తుంది. నీకు ఎప్పుడైతే నువ్వు ఆ రియాలిటీని నువ్వు హృదయంలోని నిజాన్ని ఎప్పుడైతే నీ చేతితోడు పట్టుకున్నావు, అప్పుడు దేహం కానీ లోకం కానీ నేను బంధించవు, అవి నేను బాధ పెట్టడం మానేస్తాయి. అప్పుడు నీకేమనిపిస్తుందంటే, ఎప్పుడు ఆ స్థితిలో నీకేమనిపిస్తుందంటే, దేవుడు వచ్చి నీకు కనిపించిన నీకు చూడాలనిపించదు. అటువంటి శాంతి ప్రవాహం అంటే సముద్రంలో ఎంత నీరుందో అంత సుఖం, అంత శాంతి, అంత ఆనందం నీ హృదయంలో ఉన్నాయి. ఆ సుఖ సముద్రం, ఆ శాంతి సముద్రం, ఆ ఆనంద సముద్రం నీ హృదయంలో ఉన్న శాంతి సముద్రం ఎప్పుడైతే పొంగిందో, ఆ సుఖ సముద్రం ఎప్పుడైతే పొంగి, ఉప్పు సముద్రం కాదు, ఆ సుఖ సముద్రం ఎప్పుడైతే పొంగిందో, ఎప్పుడు ఎప్పుడైతే నీ సహస్రారాన్ని ముంచేసిందో, అప్పుడు భగవంతుడే వచ్చోకాలని ఎదురుగుండా కూర్చున్న నీకు చూడాలనిపించదు. అటువంటిది ఆ శాంతి, అది అలౌకికమైన శాంతి, అది అలౌకికమైనటువంటి సుఖం, అది అలౌకికమైనటువంటి ఆనందం. ఆ ఆనందం నీకు అనుభవంలోకి వచ్చాక ఇది వరకు మీరు పొందినటువంటి లౌకిక సుఖాలు, లౌకిక ఆనందాలను పోల్చుకుంటే ఇంతకాలాన్ని మనం వేస్ట్ చేసుకున్నాం. ఈ సుఖం ముందు ఆ సుఖం ఎంత, ఈ శాంతి ముందు ఆ శాంతి ఎంత అని మీకు స్పష్టంగా మీకు అనుభవంలోనే తెలుస్తూ ఉంటుంది. అది అంటే రమణాచార్యుడు ఒక మాట అన్నారు, మీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదని. నీకు అర్థమవుతుంది అంటే పంచదార డబ్బాలో నుంచి చీమనైనా బయటికి లాగలం, కానీ పంచదార డబ్బాలో చీమ పడింది అనుకోండి ఇంటికి పంచదార డబ్బాలో నేను పడ్డానంటే అనుకుంటుందా? అలాగే ఆ సుఖ సముద్రంలో ఈ మనస్సు కనుక పడితే, పంచదార డబ్బాలో చీమ పడితే ఆ చీమకు ఎలా ఉంటుందో, ఈ హృదయం మీ హృదయంలో ఉంటుండే ఆనంద సముద్రంలో మీ మనస్సు పడిన అలాగే ఉంటుంది. ఈ పంచదార డబ్బాలో ఉన్న పంచదారను అటు ఇటు జరగంటే ఆ పంచదార డబ్బాలో ఉన్న క్షేమం జరుగుతుందా? మీకు అటు ఇటు జరుగుతుందా? అది జరగదు. అటు ఇటు దిక్కులు చూడమంటే చూస్తుందా? అది చూడదు. ఆ హృదయ సముద్రంలో ఆనందం మీ మనస్సుకి అందినప్పుడు కూడా దానికి చేపలు ఆగిపోతుంది. అసలు ఆత్మసుఖం దాకా వెళ్ళక్కర్లేదు. మీకు ఇష్టమైన వస్తువు తిన్నప్పుడే మీ మనసుకు చేపలు ఆగిపోతుంది. తర్వాత మనకు నిద్ర బాగా వస్తామనుకోండి, ఎవరైనా వచ్చి గొడవలు చెబుతున్నారనుకో, ఉండవో రేపు మాట్లాడదాం అంటాం. ఎంచేత ఆ నిద్ర, ఈ గొడవల కంటే ఆ నిద్రలో ఉన్న సుఖం ఎక్కువని మనకు తెలుసు. వెళ్ళవయ్యా రేపు మాట్లాడదాం అంటాం. ఏమో అలా కూర్చుంటాం, మీ నిద్ర మానేసి కూర్చుంటామని చెప్పు అంటాం, వెళ్ళవయ్యా రేపు మాట్లాడదాం అంటాం. అంటే నిద్రలోకి మనస్సు సోర్సులోకి వెళ్ళినప్పుడు ఈ మాటల కంటే అందులో ఉన్న సుఖం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అంచేది నిద్ర పట్టణ వాళ్ళు కూడా మాత్రలు మీద నిద్ర తెలుసుకుంటారు. అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నెలకూలో కంటే నిద్రలోనూ నిజానికి దగ్గరగా ఉన్నావు, అది నీకు తెలియటం లేదు. నెలకూలో కంటే నిద్రలోనూ నిజానికి దగ్గర, నిజంలో లేవు కానీ నిజానికి దగ్గరలో ఉన్నావు, ఆ విషయం నీకు మటుకి గ్రహింపలేదు. అంటే నెలకోని నిద్రని కూడా అప్పుడప్పుడు విచారణ చేసుకుంటూ ఉండు, కంపారిటివ్గా చూస్తూ ఉండు, విచారణ చేసుకుంటూ ఉండు. ధ్యానం ఎంతసేపు చేస్తున్నాను, అంతసేపు విషయ ప్రపంచం కూడా ఉండటం లేదు. అంటే ఏ విషయాలైతే నన్ను దుఃఖ పెడుతున్నాయో ఆ దుఃఖం పెట్టే విషయాలు కూడా ఉండటం లేదు. ధ్యానం చేసిన చెప్పు, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ 10 నిమిషాలు బాగానే ఉంటుంది, ఆ పూజ గదిలో ఉన్న 10 నిమిషాలు బాగానే ఉంటుంది, కొంచెం శాంతి కలుగుతుంది, కొంచెం రుచి కూడా తెలుస్తుంది, ఆనందం రుచి కూడా కొంచెం తెలుస్తుంది. జడ్జీ గారు చెప్పిందంతా వింటున్నారు. నేను ఈ జడ్జీ గారు అంటే నేను ధ్యానం చేస్తున్నా అని చేస్తున్నాన సంగతి ఆయనకు తెలుస్తుండే, నేను ధ్యానం చేయటం లేదని అర్థం. భగవాన్ అలా అంటున్నదండి, పాపం ఆయన కూడా వెళుతున్నారు, ఆయన కూడా 4 అడుగులు వేసి ఆయనకు నచ్చ చెప్పడం మంచిది, ఆయన కూడా వెళుతున్నారు మొట్టమొదటిని తెలిపేయటం. అంతేకాని నీకు అర్థమవుతుంది ఎడ్జీ గారు ఏమంటున్నారంటే, అసలు ఆనందం తెలియకపోయినా ఆనందానికి సంబంధించిన వాసన తెలుస్తుంది ధ్యానం చేసినప్పుడు, జపం చేసినప్పుడని. ఆ వాసన కొంతవరకు తెలుస్తుంది, కానీ ఆ ధ్యానంలోంచి లేచిపోయినప్పుడు, ఆ జపంలోంచి లేచిపోయినప్పుడు, అది అక్కడి నుంచే తప్పుకున్నప్పుడు మళ్ళీ అది మళ్ళీ నా గొడవ అంటే నాకు వచ్చేస్తుంది. ఆ పూజ గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు నా గొడవలన్నీ నాకు వచ్చేస్తున్నాయి. భగవాన్ అంటున్నారు, నీకు ఏదైనా తలంపు వచ్చిందంటే లోపల వాసన ఉంది, ఆ వాసన చెప్పు తలంపు వస్తుంది. వాసన నుంచి తలంపు వస్తుంది. అంటే నీ వాడు ఏ తలంపులైతే ఏ తలంపుని నిరోధించడానికి నువ్వు సాధన చేస్తున్నావో ఆ తలంపుల తాలూకు వాసనలు కాలి బూడిదయ్యే వరకు నీకు ఆ తలంపులు వస్తూనే ఉంటాయి. అంటే ఇంతకీ ఏం చెబుతున్నాడు, నీకు పూజ గదిలో ఉన్నప్పుడు నీకు ఆ వస్తువు యొక్క రుచి తెలియకపోయినా వస్తువుకు సంబంధించిన వాసన తెలుస్తుంది. నువ్వు పూజ గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు నీకు ఆ వాసన పోతుంది. ఏం చేస్తా, నీకు పూర్వమైన తలంపులన్నీ వచ్చేస్తున్నాయి. అంటే పూజ గదిలోకి వెళ్ళకముందు ఏ తలంపులు వస్తున్నాయో పూజ గదిలోంచి బయటకు వచ్చేయగానే నీకు ఆ తలంపులన్నీ వచ్చి నేను ఆక్రమించుకుంటున్నాయి. ఆ తలంపులన్నీ నీకు వచ్చేస్తున్నాయి. ఆ తలంపులు ఏ తలంపులు అయితే నువ్వు పూజ గదిలోంచి బయటకు వచ్చాక ఏ తలంపులు అయితే నీకు వస్తున్నాయో ఆ తలంపు తాలూకు వాసన కూడా నీ హృదయంలో ఉండాలి. అది కాలు ఊడిదయ్యే వరకు నేను ఆ తలంపు విడిచిపెట్టదు. అదే బంధం అంటున్నాడు. నువ్వు పచ్చగడ్డి మామూలుగా కనపడదు. ఇప్పుడు రెండు వర్షాలు కురవనండి, గడ్డి వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల ఎక్కడో విత్తనం ఉంది, అది సాగుకుండా ఉంది, అది అవకాశం కోసం చూస్తుంది. భూమి మెత్తబడింది, అది మళ్ళీ ఎలా వస్తుంది, గడ్డి కింద వచ్చేస్తుంది. ఆ విత్తనం ఏ విధంగా అయితే గడ్డి కింద వచ్చేస్తుందో నీడో వాసన అంతకాలం నీకు శరీరం అలాగే వచ్చేస్తుంది. అంటే శరీరం మరణిస్తే మళ్ళీ నువ్వు పుట్టవనుకోకు. చెట్టుకి ఆకులు ఆకులు తీసేసిన, రబ్బలు నరికేసిన, కొమ్మలు నరికేసిన, మొదలు నరికేసిన అది సాగదు. లోపల విత్తనం ఉన్న చేపు చెట్టు బతుకున్నట్టే లెక్క. అదేవిధంగా నీకు బాహ్యమైనటువంటి ఏదో సంస్కారాలు పొందినప్పటికీ, బాహ్యమైనటువంటి తలంపులను కంట్రోల్ చేసుకున్నప్పటికీ ఆ తలంపుల తాలూకు వాసన నీకు ఎక్కడైనా ఉంటే ఆ వాసన మళ్ళీ నీకు దేహాన్ని చచ్చి పెడుతుంది. విత్తనంలోంచి గడ్డి వచ్చినట్టు వాసనాక్షయం పూర్తి అయితేనే కానీ నువ్వు జన్మలేని స్థితికి ఎదగలేదు. ఆ వాసన వేరుతో సహా నశిస్తేనే నీకు నీ స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు మోక్షంలో ఉన్నావున్న సంగతి నీకు ఇరుకుపడుతుంది. ఈ వాసనలన్నీ కూడా బాడీ బౌండ్ అయినే అంటి పెట్టుకుంటాయి. అది అంటే ఈ వాసన బాడీ బౌండ్ అయ్యేమో వేరు, ఈ వాసనలన్నీ కూడా బాడీ బౌండ్ అయ్యికేమో వచ్చే మామూలుగా పువ్వులు కాయలు కొమ్మలు ఆకులు లాంటివి మిగతా గొడవలన్నీ కూడా ఆ బాడీ బౌండ్ ఏమో వేరు లాంటిది. ఆ బాడీ బౌండ్ అయ్యి ఉన్నంత కాలం వాడికి దేహాలు మారుతాయి, లోకాలు మారుతాయి, గోయింగ్స్ ఉంటాయి, కమింగ్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. వాడు సంసారం విడిచిపెట్టదు. అంచేత వేరున్న చేపలు ఎప్పటికైనా చెట్టు అయ్యి మొక్క అయ్యే అవకాశం ఉంది. అంచేది బాడీ బౌండ్ అయి నశించే వరకు మనం వాడు తరించాడని నమ్మటానికి వీలు లేదు. అంటే బాడీ బాగుండే నశించాలి. గురువు అనేవాడు ఆత్మ, గురువు అనేవాడు ఎవడున్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. అంటే అనేక జన్మలు ఎత్తగా ఎత్తగా గురువు బోధ వినగా 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 మనకు లోపల ఉన్న వస్తువు తెలిసాక నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకున్నా ఎక్కడ ఉన్నావు అనిపిస్తుంది. గురువు అంటే ఇక్కడ ఉన్నవాడే నిజం, మన హృదయంలో ఉంటుంది నిజమే, మన హృదయంలో ఉంటుంది ఈశ్వరుడే. మనం అనుగ్రహించడం కోసం, మన దేహబుద్ధిని నశింపజేయటం కోసం ఆయన దేహం తొడుక్కొస్తాడు. అడ్డుపడి వేసాం అనుకోండి, అక్కడ ఏదైనా గడ్డి ఉంటే అంటుకుంటుంది, గడ్డి లేకపోతే అంటుకోదు. అలాగే ఎవడైతే శాంతిగా ఉన్నాడో వాళ్ళు కలహాలు తీసుకొద్దామన్నా మన ఆడి దగ్గర కలహం తీసుకురాలి. ఎంచేత మన కలహ కారణాలు వాడి దగ్గర పెట్టినప్పటికీ, అంటే నిప్పు అక్కడ పెట్టినప్పటికీ గడ్డి లేకపోతే ఏ విధంగా అయితే అంటుకోదు. ఎవరి దగ్గర అయితే శాంతి ఉందో వాళ్ళ దగ్గర కలహాలు తీసుకురావడానికి ఉన్నప్పటికీ అక్కడ కలహం రాదు. ఇంకా కలహ కారణాలు అక్కడ లేవు కాబట్టి ఓ నాలుగు అగ్గిపుర్లు గీసి అక్కడ పడేసాం అనుకుని అక్కడ ఏదైనా గడ్డి ఉంటే అంటుకుంటుంది, గది పొలం ఉంటే అంటుకుంటాయి, ఏమి లేకపోతే అది ఆరిపోతుంది. అదేవిధంగా నీకు కనుక శాంతి ఉంటే, నీకు కనుక క్షమ ఉంటే, నీకు కనుక ఓర్పు ఉంటే, మామూలుగా పేచీడికి కారణాలు ఉన్నా ఆ క్షమ వల్ల అక్కడ ఇవన్నీ ఆరిపోతాయి. ఏమారిపోతాయి, ఈ పేచీడి కారణాలు కూడా ఆరిపోతాయి. అది ఇది కూడా గుర్తు మీకు. శాంతిగా ఉన్నవాడిని మనం కలహంలో తీసుకురావడం పెంచేది, ఈ కలహాలన్నీ కూడా అక్కడ ఆరిపోతాయి. అంటే కలహం పెరగటానికి అక్కడ ఏమి గడ్డ ఉండదు, అక్కడ ఫార్మినేటర్ అక్కడ ఏమి ఉండదు. నువ్వు పొందే మోక్షం, నువ్వు పొందే శాంతి శరీరం ఊడిపోతే ఊడిపోయేది కాదు. కానీ శరీరం పోయినప్పుడు, శరీరం ఊడిపోయినప్పుడే శాంతి కూడా ఊడిపోతే అటువంటి శాంతి కోసం, అటువంటి సుఖం కోసం సాధన చేసి కష్టపడి నువ్వు తెచ్చుకోవడం అవసరం. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందండి? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తర్వాత పోతుంటుంది. దీన్ని కాలిస్తే మూడిది అవుతుంది, కప్పిడితే మట్టి అవుతుంది. అంటే శరీరం పోయినప్పుడే నీ శాంతి కూడా పోతాంటే, నీ ఎగ్జిస్టెన్స్ కూడా పోతాంటే, నువ్వు కష్టపడి సాధన చేసి ఆ వస్తువుని తెలుసుకోవడం అనవసరం అన్నారు రమణాచారు. లోపల హృదయంలో ఉంటే నిజం, మాటలకు అందకపోయినా, సంకల్పాలకి అందకపోయినా, ఇంద్రియాలకి అందకపోయినా, ఈ పాడు బుద్ధికి అందకపోయినా, అది అనుభవిక వైద్యం, అది నీ అనుభవానికి అందుతుంది అన్నాడు. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే, నీ పాడి బుద్ధికి నీ తెలియదురా, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ పాడి బుద్ధికి ఆ హృదయంలో నిజం తెలియదు, నాకు సంబంధించిన పని చేస్తాంటే నాకు ఏ పని అయితే ఇష్టమో ఆ ఇష్టమైన పని నువ్వు కూడా ఇష్టంగా చేసుకుని నువ్వు చేస్తుంటే, అయ్యో వీళ్ళు నాకు సంబంధించిన పని చేస్తున్నారు, నా పేరు తలపెట్టుకుంటున్నారు, నన్ను స్మరించుకుంటున్నారు అని అనుగ్రహం కలిగి, అంటే ఎటువంటి బుద్ధిని మీకు ప్రసాదిస్తే నీకు మీ హృదయంలో ఉన్న నిజం మీకు తెలుస్తుందో అటువంటి బుద్ధిని నేను మీకు ఇస్తానని భగవద్గీతలో కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. టీచర్ వీళ్ళు ఎలా చెబితే, ఏవి ఇంపార్టెంట్ విషయాలు చెబితే, వీళ్ళు ఎలా చెబితే పరీక్షలు పాస్ అవుతారో అది దృష్టిలో పెట్టుకుని టీచర్ చెప్తా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఇంకేంటి వాడికి ఎగ్జామినేషన్ ముఖ్యం. ఎగ్జామినేషన్ మనకి ఆ కుర్రోడికి ఏమి ఎగ్జామినేషన్ ఎటువంటిదో మనకు చావు అటువంటిది. మీకు అర్థమవుతుందా? మనకి చావు కూడా ఎగ్జామినేషన్ లాంటిదే. అంటే కృష్ణుడు కూడా టీచరు. అంటే ఏ విషయమైతే మనకు బుర్రకు బాగా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్, ఏది ఇందులో అయితే ఎక్సలెన్స్ ఉందో, ఆ ఎక్సలెన్స్ సంబంధించిన విషయం రిపీటెడ్గా చెప్తాడు. ఆ రిపీటెడ్గా ఎందుకు చెబుతాడంటే మన మెదడుకు పట్టించడం కోసం. అంటే అది మన వాసన ఏం చేస్తుందంటే భగవంతుడు చెప్పే మాటని బయట గెంటేస్తూ ఉంటుంది. కృష్ణుడు చెప్పేది ఏంటంటే, రోగము తెలిస్తే అసలు రోగానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం తెలిస్తే నివారణ కూడా మీకు తెలుస్తుంది, ఒక టాబ్లెట్ సరిపోతుంది. అలాగే నీకు దుఃఖం వస్తుంటే ఏదో కారణం ఉండాలి. ఆ యాక్యురసీ చూడండి, దేని బట్టి యాక్యురసీ? నీకు దుఃఖం వస్తుంది అనుకో, దుఃఖం వస్తుంటే ఏదో ఆ కారణం ఉండాలి. ఏ కారణంలో నీకు దుఃఖం వస్తుందో నీకు తెలిస్తే ఆ కారణానికి నివారణ కూడా ఉంటుంది. రోగ కారణం తెలియకుండా రోగం తగ్గదు, ఎక్స్రేలు తీయించడం అందుకే ఆ రోగ కారణం తెలుసుకోవడం కోసం. అలాగే నీకు దుఃఖ కారణం తెలిస్తే, ఏ కారణంలో నీకు దుఃఖం వస్తుందో తెలిస్తే ఆ కారణానికి నివారణ కూడా నీకు భగవంతుడు నీకు ఆ మార్గం సూచిస్తాడు. నీకు ఆ గైడెన్స్ లోపల నుంచే వస్తుంది. నీ భగవంతుడు ఎక్కడున్నాడు, మన కంట్రోల్డ్, మన హృదయంలో ఉన్నాడు. అక్కడ నీకు విశ్వాసం పెరుగుతుంటే అక్కడి నుంచి గైడెన్స్ నీకు లోపల నుంచే పంపిస్తాడు. అయితే మీరు డైరెక్ట్గా చేస్తే ఆత్మను ధ్యానం చేసినా సరే, ఇప్పుడు ఎందుకు జడ్జీ గారు చెప్పిన సారాంశం ఏంటంటే, భగవాను మీరు డైరెక్ట్గా మీరు ఆత్మను ధ్యానం చేసినా సరే, ఆత్మను ధ్యానం చేసే శక్తి మీకు సరిపోకపోతే ఏదో ఒక అవతార పురుషుణ్ణి, మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి, ఎవరు మేనిఫెస్టెడ్ గాడ్ని మీరు మెడిటేట్ చేసుకోండి. అది ఎలా ఉండాలంటే అన్బ్రోకెన్గా ఉండాలి. అలా మీరు నిరంతరము కనుక మీరు ఆ రూపాన్ని కనుక ధ్యానం చేసినా మీకు సమాధి స్థితి కలుగుతుంది. మీరు తొందరపడవలసిన పని లేదు. మీరు చేసేది మీరు స్థిరంగా శాంతంగా మీరు చేసుకుంటే ఒడ్డుకు వస్తారని ఆ జడ్జి గారికి చెప్పినటువంటి సారాంశం. శాంతి శాంతి శాంతి.